ఒక భార్యాభర్త, భార్యాభర్త అవుతున్నారు ఒక అమ్మాయి అబ్బాయి, ఇద్దరూ మగవాళ్లే కర్మ, ఇద్దరూ కుంటివాళ్లే. అంటే నడవాలేరు, నడిచి సప్తపది లేదు, మాట్లాడి సప్తపది లేదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ బదులుగా వాళ్ళని అగ్ని చుట్టూ తిప్పేవాళ్ళు కావాలి, వాళ్ళ బదులుగా మంచి దంపతులు రావాలట. ఆ దంపతులు పెళ్ళయ్యి కనీసం పాతికేళ్ళు గడిచిన వాళ్ళు అయి ఉండాలట. వాళ్ళ బదులుగా శపథం చేసేవాడికి మినిమం పాతికేళ్ళు ఉండాలట. అంటే ఎక్కువ కాలం పెళ్ళైనటువంటి దంపతులు అయితే, ఐకమత్యంతో ఉన్నవాళ్ళు అయితేనే దీనికి పనికి వస్తారు. ఇవాళ పొద్దున పెళ్ళి, సాయంకాలం పెటాకులు వచ్చుకునేవాళ్ళు పనికిరారు. చక్కగా ఏ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయో, ఇక్కడికి వచ్చాక చాలామంది మా పెళ్లి రోజు జరిగిందండో అని ఆనందంగా చెబుతూ ఉంటారు. 30 ఏళ్ళు అయ్యిందండి, 40 ఏళ్ళు అని ఎంత గర్వంగా ఉందో. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిందంటే పెళ్ళయ్యి అదొక పెద్ద పండగే. ఎందుకంటే కలియుగం కదా, 10 ఏళ్ళు హాయిగా గడిపారు. కానీ మా కాలంలో అలా ఉండేది కదా, మరి ఒకసారి పెళ్ళయిందంటే యావత్ జీతం అదే మొగుడు అదే భార్య అనమాట. పండగ పూటైనా సరే ఇంకో పూటైనా సరే భర్త భర్తే. ఏం మార్పు వస్తుందండి, కాలం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టుగా భగవంతుడు మళ్ళీ అనుగ్రహించాలి. చక్కగా రాముడు సీతల్లా కలిసి ఉండాలి, కృష్ణుడు రుక్మిణిలా కలిసి ఉండాలి. మళ్ళీ కృష్ణుడు రుక్మిణి సత్యభావం తీసుకురాకూడదు, వీడు అలా కలిసి ఉండాలి, ఆత్మీయతతో ఉండాలి, ధర్మమూర్తులై ఉండాలి. అప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నేను ఎప్పుడైనా తగాదా పడిన దంపతులు చూస్తే బాధ అనిపిస్తుంది అనమాట. భార్యాభర్తలు ఎంత ఐకవత్యంతో ఉంటే మాలాంటి వాళ్ళకి అంత ఆనందం అనమాట. ఎప్పుడు భార్యాభర్తలు కలిసి వచ్చి దండం పెట్టినా, ఇద్దరు కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వచ్చినా అమ్మాయ్యా అనిపిస్తుంది అనమాట, మళ్ళీ మన ధర్మం నిలబడుతుందని. అంతేగాని మీకు మీరే మాకు మేమే అని భార్యాభర్తలు ఇద్దరు ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోతే మాలాంటి వాడికి ఏం ఆనందం వస్తుందండి? లోకం అంతా కలిసి ఉంటే వచ్చే ఆనందం, పిల్లలు తల్లిదండ్రుల్ని పూజిస్తే ఆనందం, తల్లిదండ్రులతో పిల్లలు కలిసి ఉంటే ఉన్న ఆనందం, ఆ ఆనందమే వేరు. అందువల్ల లోకాహ సమస్తాహ సుఖినః భవంతు అంటే ఇదన్నమాట. అందువల్ల మహాత్ముడు ఏంటంటే ఇక్కడ వాళ్ళ చేత సప్తపతి చేయించాడు, 7 మాటలు చెప్పించాడు, చేయించి పెళ్లి చేశాడు. ఇద్దరు రూపం పొందిన వాళ్ళే, ఇద్దరికీ సౌందర్యం ఉన్నది, ఇద్దరికీ యౌవనం ఉన్నది, ఇద్దరికీ మనస్సులు కలిసాయి, ఇద్దరికీ పాండిత్యం ఉన్నది. అన్ని లక్షణములు ఆ ఇద్దరికీ ఒకే రకమైనవి. సాధారణంగా భార్య బంగారపు రంగులో ఉంటే భర్త ఏమో ఏదో రంగులో ఉంటాడు, కాటిక రంగులో. కాకి లాంటి భర్తకి బంగారం లాంటి భార్య ఏం బాగుంటుంది? కాకి ముక్కుకి దొండపండు దండగా. అలాగే భర్త ఏమో అలా మంచి అందంగా ఉంటే దిక్కుమాలిన భార్య వస్తుంది ఒక్కో చోట. అలా కాకుండా అట అనుపమ రూప యౌవన మదాలస అన్నాడు. అందుకని సాటి లేని రూపాలు ఇద్దరివి, ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టున్నారు. ఇద్దరిది బంగారపు రంగే, ఇద్దరిది బంగారం లాంటి మనస్సు, ఇద్దరికీ విద్యలు ఉన్నాయి, ఇద్దరికీ సంగీతం వచ్చు, ఇద్దరికీ కూడా అన్ని అభిరుచులు ఒకటే. భార్యకి కాకరకాయ ఇష్టమై భర్తకేమో దొండకాయ ఇష్టమైతే ఎంత కష్టం? ఇద్దరికి అభిరుచులు కూడా ఒకటేటండి. అసలు భార్యాభర్తలు ఇద్దరికీ తీపి ఇష్టమైతే ఆహాహా, అటువంటి దంపతులు ఎంత అదృష్టవంతులు. అదేంటో తెలియదు, నా దగ్గరకు మొన్న దంపతులు వచ్చారు, భార్య ఏమో ఎప్పుడూ కాకరకాయ కూరే వండుతుందట, ఈయనకి తీపి ఇష్టంట. అలా కష్టం కాబట్టి అన్నీ ఐకమత్యంతో ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహం. ఎక్కడో పూర్వజన్మ సుకృతి ఉంటే అలాంటి దంపతులు ఉంటారు. ఒకవేళ లేకపోయినా అలవర్చుకోండి. ఒక మాట చెప్పారు ఇక్కడ పురాణాల్లో, ఏమని, పెళ్ళికి ముందు భార్య ఒక చోట భర్త ఒక చోట పెరుగుతారు, ఎవరి అభిరుచులు వాళ్ళవి. కానీ పెళ్ళయ్యాక ఏం చేయాలన్నమాట, 3 ముళ్ళు ఎందుకు వస్తున్నారో తెలిసిన, ధర్మేచ, ఇద్దరూ కలిసి ధర్మమును ఆచరించండి. ఇద్దరూ కలిసి ఏ ధర్మమైనా ఇద్దరు కలిసే చెయ్యాలి. అర్ధేచ, డబ్బు ఇద్దరూ కలిసి ఖర్చు పెట్టండి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నా డబ్బు నాది, నీ డబ్బు నీది అనకూడదట. ఇద్దరి డబ్బు చోట పెట్టి ఈ డబ్బుని ఇద్దరూ కలిసి అనుకుని ఖర్చు పెట్టాలి. ఇంకా కామేచ, 3వది కోరిక, ఏ కోరిక వచ్చినా ఈ ఇద్దరు కలిసే తీర్చుకోవాలి. భార్యకి గారెలు ఇష్టం, భర్తకి ఇడ్లీయే ఇష్టం, అప్పుడు ఏం చేయాలి? ఏమండి మన ఇద్దరం గారెలు ఇడ్లీ వేసుకుని చెరో గారి చెరో ఇడ్లీ తిందాం, లేదా మీకోసం ఇవాళ ఇడ్లీ రేపు పొద్దున్న నా కోసం గారెలు తినండి అని సర్దుకోవాలి. అంతేగాని నాకు గారెలు ఇష్టం కనుక నేను గారెలే చేస్తా, నువ్వు ఇడ్లీ తినడానికి వీల్లేదని ఈవిడ అనకూడదు, నాకు ఇడ్లీ ఏ చెయ్యని ఈయన అనకూడదు, అలా సర్దుకోవాలట. ఇలా అన్ని కోరికల విషయంలో ఇద్దరూ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అందుకని 3వ ముడి కామేచ, 3 ముళ్ళే, మోక్షేచ లేదు. మన పైత్యం పెరిగి మోక్షేచ అని కూడా ఈ మధ్యన మంత్రంలో జరుస్తున్నారు. కానీ ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యం అనగానే నా అతిచరామి, అది నాతిచరామి అంటే, అతిచరామి అంటే నిన్ను దాటి వెడతాను, నీ చెప్పిన మాట వినను అనడానికి అతిచరామి అనాలండి. కాబట్టి పెళ్ళిలో అతిచరామి అన్నామా, నీ మాట విన్నని అర్థం. నా అతిచరామి, నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను. ఓ భార్యామణి, ధర్మ అర్థ కామములలో నీ మాట వింటాను, నిన్ను దాటి వెళ్ళను. ఆవిడ కూడా నేను ఈ మూడింటిలో నిన్ను దాటి వెళ్ళను అనాలి. మోక్షం దగ్గర నిన్ను దాటి వెళ్ళడానికన్నా నీకు వీల్లేదు, ముక్తి ఆవిడకి వాడు వెతుక్కోవలసిందే. ఏకో నారాయణ ముక్తి దగ్గర, అక్కడ మాత్రం ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అందుకని ఈ మూడింటికి సంబంధం కనుక మూడు ముళ్ళు మంత్రశాస్త్రంలో చెప్తారు. ఈ మూడు ముళ్ళు వేసుకుని అన్ని రకాలుగా కలిసి ఉండాలి, కానీ వీళ్ళకి అన్నీ తెలియకుండానే కలిసే అంత అపూర్వంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత తుంగురుడు, నేను వెళ్ళిపోతున్నాను, నా చేత్తో పెళ్లి చేశాను, యావజ్జీవితం ఐకమత్యంతో ఉండండి, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వండి, ఒకరి కోసం ఒకరు జీవించండి, ప్రాణంలో ప్రాణంగా, శరీరంలో శరీరంగా, భావంలో భావంగా జీవించండి అని వెళ్ళిపోయాడు. అప్పుడు కొండల మా నాన్నగారు వచ్చారు, పెళ్లి జరిపించారు. చెలి, నీకు నేను ఏమైనా మాట ఇచ్చాను, నీ పెళ్ళయ్యేదాకా ఉంటానన్నాను నువ్వు కోరితే. నీ పెళ్ళయిందిగా, ఇహ నాకు నీతో ఏ సంబంధం లేదు. నా భర్త ఏ తీర్థయాత్ర స్థలాల్లో ఉన్నాడో, నైమిషారణ్యంలో ఉన్నాడో, లేక పద్మాకర్ గారు వెళ్ళబోతున్న పుష్కర్లో ఉన్నాడో, లేక ఆయన వెళ్ళబోతున్న చిత్రకూటంలో ఉన్నాడో, ఏ విచిత్రకూటంలో ఉన్నాడో, నేను ఆయన్ని వెతుక్కుంటూ ఆయన పట్టుకుని ఆయన నేను కలిసి ఉంటాం. నా భర్త కోసం వెళ్ళి నేను తపస్సు చేయడం సాధన చేయడం చేస్తాను, ఇక నువ్వు నీ భర్త కలిసి ఉండండి అని ఈసారి కువలయాస కుమారుడికే తిరిగి కన్నీళ్లు పెట్టుకుని ఇలా అంది, మహాత్మా నీవు పరాక్రమవంతుడివి, ధర్మమూర్తివి, నీకు నేను చెప్పక్కర్లేదు, అయినా నా చెలికత్తి మీద ఉన్న ప్రేమతో చెబుతున్నాను, ఆడపిల్లలు సుకుమారంగా ఉంటారు, తల్లిదండ్రులు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక నీవే సర్వస్వం అనుకుని నీ కుటుంబంలో చేరతారు, ఒక్కసారి నీ ఇంట్లోకి వచ్చాక నీ ఇల్లే సర్వం, అటువంటి ఈ పిల్లని పొరపాటున కూడా బాధ పెట్టకుండా, ఆవిడ మనస్సుకి గాయం కలగకుండా చూసుకో, నొచ్చుకోకుండా చూసుకో. చతురుండవు నయధర్మాన్వితుడవు సద్బుద్ధి విట్టు నీకు అనగా, పండిత జనులైనను నేరరు హితముపదేశింప నేర్తురే ఎలనాగల్. నువ్వు తెలివైన వాడివి, నీతిశాస్త్రం ఎరిగిన వాడివి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడివి, సద్బుద్ధి కలిగిన వాడివి, పండితుడివి, నీకు పండితులు కూడా బోధించగలిగే శక్తి ఉన్నది, నువ్వు సామాన్యుడివా, పండితులకి బోధించగలిగే పాండిత్యం ఉన్నవాడివి. అటువంటి నీకు పండితులు కూడా ధర్మములు చెప్పలేరు, నాలాంటి స్త్రీలు ఏం చెప్పగలరు, అయినా నా చెలికత్తి మీద ఉన్న ప్రేమ వల్ల చెబుతున్నాను నేను. నేను చెప్పిన బుద్ధులు విని నా మీద కోపం తెచ్చుకోక, అయ్యో మన మంచి కోసం చెప్పింది అనుకో, నువ్వు అలాంటివాడు అనుకో. పతి అంటే ప్రయత్నంతో భార్యని భరిస్తాడని అర్థం. భార్య ఏం చేసినా భరించు, ఆవిడ దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నించు, ఏ కీడు లేకుండా రక్షించు. ఎప్పుడైనా ఆవిడ ఏదైనా కోరితే నువ్వు కోరడం ఏమిటి, నేను ఇవ్వడం ఏమిటి అనకో, విరోధం లేకుండా చూసుకో. ధర్మార్థ కామములనే మూడు కూడా భార్య ఉంటేనే భర్తకు వస్తాయి. మళ్ళీ చెప్పింది ఆవిడ, మూడు మూడు లేచావు దానివల్ల నీకు లాభం ఏమిటి, ధర్మ అర్థ కామములనే మూడు చేకూరుతాయి. భార్య అనుకూలంగా ఉంటే, భార్యని భర్త ప్రేమగా చూస్తే, భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జీవిస్తే, ఈ ధర్మార్థ కామములనే మూడు అంతకంతకీ అభివృద్ధి అవుతాయి, కుటుంబం హాయిగా పెడుతుంది. కాబట్టి ఆవిడ జాగ్రత్తగా చూసుకో. భార్య లేకపోతే నువ్వు యజ్ఞానికి పనికిరావు, ధర్మకార్యములకు పనికిరావు. భార్యావిహీనుడికి ముక్తి లేదని శాస్త్రం చెబుతున్నది. శరీరం విడిచిపెట్టేదాకా భార్యను జాగ్రత్తగా చూడవలసిందే. మధ్యలో ఆమెను విడిచిపెట్టే అధికారం భర్తకి లేదుగాక లేదు. తన కుటుంబాన్ని విడిచిపెట్టి సర్వం నీకోసం త్యాగం చేసే ఈ అమ్మాయిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పింది చెవిని పెట్టుకో, దేవ పూజ చేసుకోండి, పితృదేవతల్ని పూజ చేసుకోండి, అతిథుల్ని పూజించండి, దానములు చెయ్యండి, ధర్మములు చెయ్యండి, సంతానం పొందండి అని తర్వాత ఈవికేసి తిరిగి, అమ్మా ఈ మగడిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో, ఆయనకే కాదు నీకు చెబుతున్నాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి భర్త ఏదైనా చిరాకుతో ఉండి, రాజభారంతో, ఏదో రాజకీయ సమస్యలతో తొందరపడి చివాట్లు పెడితే అలిగి పుట్టింటికి వెళ్ళిపోకు. చివాట్లు పెసరట్లు సమానంగా స్వీకరించే ఆవిడ ఉత్తమ స్త్రీ అవుతుంది. చివాట్లు చివాట్ల కింద, పెసరట్లు పెసరట్ల కింద తీసుకో అని ధర్మం చెప్పి బహుప్రకారంగా భర్తృభార్య ధర్మములు చెప్పింది. ఇద్దరికీ చెప్పింది. మనుజేంద్ర తనయ, నువ్వు నీ భార్య వైభవంతో బ్రతుకుతారని, సంపదలు పొందుతారని, సప్త సంతానాలు పొందుతారని దీవిస్తున్నాను అని పదే పదే కౌగలించుకొని వదాలసని కొండల అదృశ్యురాలు అయిపోయింది. ఇప్పుడు తన భార్యను తీసుకున్నాడు ఆయన. కువలయాస్యమ రమ్మని పిలవగానే టక్కన గుర్రం అక్కడికి వచ్చింది. ఆ కువలయాస్యం మీద తాను ముందెక్కాడు, వెనకాతలు ఆవిడ ఎక్కించుకున్నాడు. ధీరోదాత్తుడు శత్రుజిత్తనయుడ దివ్యాస్యమున్ తాను ఆ నీరే జాక్షయునెక్కి అయ్యతలమున్ నిశంకతన్ వెల్వడం ప్రారంభించిన కాంచి కొందరసురుల్ పాతాళకేతుండు పెంపారం తెచ్చిన కన్య వీడొకడు శౌర్యస్ఫూర్తి కొంచేనిడు. ఈయన ధీరోదత్తుడు కనుక, ధైర్యవంతుడు కనుక, గుర్రాన్ని పిలిచాడు, గుర్రం తానెక్కాడు, భార్యను ఎక్కించుకున్నాడు, దర్జాగా గుర్రం ఎక్కి బయటికి రాబోతున్నాడు. ఆ పాతాళ గుహలో నుంచి బయటికి రాబోతూ ఉండగా అప్పటిదాకా అదృశ్యంగా ఇదంతా తొంగి చూస్తున్న సిబిసిఈడీలు ఉన్నారు అక్కడ, పాతాళకేతుని భటులు. వాళ్ళకి వీడంటే భయంతో అంతసేపు దాక్కున్నారు కానీ ఇప్పుడు ఎక్క అమ్మాయిని పట్టుకుపోతున్నాడుగా పెళ్లి చేసుకుని, అందుకని పరుగు పరుగున మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా పాతాళకేతు పాతాళకేతు నీ కాబోయే భార్యను వాడు ఎవడో పెళ్లి చేసుకుని ఎత్తుకుపోతున్నాడు అన్నట్ట. వాడి తగిలిన దెబ్బకి చికిత్స చేయించుకున్నాడు. ఈ బాణం తీయించేసుకుని అసురుల దగ్గర ఉన్నటువంటి కొంతమంది వైద్యుల్ని పిలిచి మందు ఎంచుకున్నాడు. వాడు ఒళ్ళు మండిపోయి, ఓరి నాయన కొంప తీసి నన్ను బాణంతో కొట్టిన ఆ కుర్రవాడు కాదు కదా, ఇక్కడికి వచ్చి నా కాబోయే భార్యను ఎత్తుకుపోతున్నాడా, అయ్యయ్యో ఈమె నా పదో పెళ్ళం అవుతుంది అనుకున్నాను. అప్పటికి 9 పెళ్ళిళ్ళు అయ్యేవాడికి, ఇది పదో భార్యట, ఈ పదో భార్యను ఎత్తుకుపోతాడా అనుకుంటూ తన భయంకరమైన అసుర సైన్యంతో అక్కడికి వచ్చేసాడు. ఆ కొండ గుహలోంచి అతడు బయటకు వస్తున్నాడు. సరిగ్గా ఆ బిలం దగ్గర నిలబడ్డాట, కొండ గుహకి బయట ప్రాంతంలో. వాడి దగ్గర 100,000 రాక్షస సైన్యం ఉన్నది. అంతమంది రాక్షసుల సైన్యంతో వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి యుద్ధానికి వచ్చేశాడు. ధైర్యంగా ఎందుకుంటాడంటే వాడు, వాడి దగ్గర ఉన్న రాక్షసులు కూడా కట్టాడు. 100,000 సైన్యం అంటే మాటల, వాళ్ళందరి దగ్గర కూడా గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒకటి తాడి చెట్టు పొడుగుంటే, ఒకడు 2 తాడి చెట్లు పొడుగు, వాడు 3 తాడి చెట్లు పొడుగు. ఇలాంటి పర్వతాకారులు వాళ్ళు. వాళ్ళందరి దగ్గర గదలు, కత్తులు, ఖడ్గాలు, బాణాలు, సోలాలు, పట్టిసాలు, ఇలాంటి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధములతో ఈ భయంకర అసుర సేన మహారాజపుత్రుడి మీదకి యుద్ధానికి వచ్చింది. రాజపుత్రుడు, భార్యామణి నీకేం భయం లేదు కదా, నా వెనకాతల నక్కి ఉండగలవా, లేకపోతే పక్కన ఎక్కడ కూర్చుంటావంటే, నాకేం భయం అండి మీ వెనకాతలు ఉంటాను, నాకేం చావు ఉండదు, నేను గంధర్వకంజని, నేను చావాలనుకుంటేనే చచ్చిపోతాను, నిశ్చింతగా మీరు యుద్ధం చేయండి అన్నది. ఆమెను అలా వెనకే పెట్టుకుని ధనుష్టంకారం చేసి ఒక్కడు ఇంతమంది అసురులతో ఘోర యుద్ధం చేశాడు. దైతేయ ప్రవిముక్త దారుణ గదా దండాసి నానాయుధ వ్రాతం బుల్ విలసత్తదాభరణ వర్త్మశ్రేణియున్ చూర్ణమై పాతాళైక నికేతన అంతరమునన్ పర్వంగజేశన్ వ్యసంజాతామర్షతన కుమారుడు రణోత్సాహంబు దీపింపగన్. ఎంతమంది వీరుడైన రాక్షసులతో ఈ గుర్రం గిర్రం తిరుగుతూ ఉండగా, అసలు ఎప్పుడు బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు ఎక్కువ పెడతాడో తెలియదు, బాణం మాత్రం వర్షాల కింద వచ్చి పడిపోతున్నాయి. అతడంత వేగముగా చెక్క 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 బాణవర్షం కురిపించాడు. ఆయనకు ఒక అమ్ముల పొదు ఉన్నది. ఈ అమ్ముల పొదులో ఎప్పుడు 4 బాణాలే ఉంటాయి, కానీ ఎన్ని తీసినా 4 వస్తాయి. దానికి అక్షయ తోణీరములు అని పేరు. లేకపోతే 4 బాణాలు తీస్తే ఖాళీ అయిపోతే ఎలాగండి, మన ఏటీఎంలా ఖాళీ అయిపోవడానికి, ఎప్పుడు చూసినా మోతేసి కూర్చోడానికి. కాబట్టి ఈ ఎప్పుడూ ఖాళీ కానటువంటి అక్షయ తోణీరములు ఈ బాణములు టకటక తీయటం వేయటం తీయటం వేయడం చేసేట. రాక్షసులు విడిచిపెట్టిన గదలు విరిగిపోయాయి, కత్తులు విరిగిపోయాయి, సోలములు పగిలిపోయాయి, వాళ్ళ కవచములు తెగిపోయాయి, కొందరికి ముక్కులు తెగిపోయాయి, కొందరికి కళ్ళు పోయాయి, కొందరికి కాళ్ళు పోయాయి, కొందరికి కీళ్ళు పోయాయి, కొందరికి ఒళ్ళే పోయింది. ఈ విధంగా వాళ్ళ అవయవాలన్నీ పట్టపట్ట నరికేస్తూ ఉంటే చేతులు తెగిపోయి, నడుములు విరిగిపోయి, కాళ్ళు తెగిపోయి, తలలు తెగిపోయి, ముక్కులు ఎగిరిపోయి, చెవులు ఎగిరిపోయి, శరీరం నుంచి రక్తం కారుతూ ఉండగా ఆ రక్తం మహాప్రవాహంగా వెళ్ళిపోతూ ఉండగా ఆ ప్రవాహంలో వెళ్ళ అవయవాలు కొట్టుకుపోతూ ఉండగా రణరంగం అంతా బీభత్సం అయిపోయింది. వాళ్ళ శరీరం నుంచి వస్తుంది రక్తం, ఆ రక్తం ఒక ఏరులా ప్రవహించింది. ఈ రక్తం అనే ఏట్లో చేతులు కొట్టుకుపోతున్నాయి, తెగిపోయిన రాక్షసుల చేతులు, అవి చేపల్లా కొట్టుకుపోయాయిట. వీళ్ళ తలకాయలు పడిపోయినప్పుడు తల మీద ఏముంటుంది, జుట్టు కదా, అందరికీ బట్టతలు ఉండదు కదా, అందరికీ జుట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో రాక్షసులు. ఆ జుట్టున్న రాక్షసుల తలకాయల మీద ఉన్న జుట్టు నాచులా కనపడిందిట, నదిలో నాచులాగా. మరికొంతమంది యొక్క పొట్టలు పడిపోయాయి. ఈ పొట్టలు ఎలా ఉన్నాయో చూడడానికి తాబేటి యొక్క చెప్పల్లో, వీపు చెప్పల్లో ఉన్నాయట. ఈ విధంగా రక్తపు టేరులో చేపలు, పీతలు, నత్తలు, నాచులు ఉన్నట్టుగా వీళ్ళ అవయవాలు కనబడ్డాయి. అంత భీకర యుద్ధం చేశాడు ఆయన. లక్ష మంది సైన్యాన్ని కేవలం 4 ముహూర్తముల కాలములో చీల్చి చంటాడాడు. ఎంత యుద్ధం చేస్తున్నా చేతులకు అలసటలేదు, బాణం తీస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. ఈ వెనకాతులు ఉన్నవాడు తెల్లబోయి, ఇదేం యుద్ధం అండి బాబోయ్, మహాభయంకరంగా ఉన్నది. చూసి 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 నాకు నీరసం వచ్చేస్తుంది. ఇంక అంతకంతకే నీకు ఉత్సాహం పెరిగిపోతుంది, వాళ్ళ తలకాయలు నరికేస్తున్నావు, నేను యుద్ధం చూడలేకపోతున్నాను అన్నాడు. అనగానే కొంచెం ఓపిక పట్టు, మరి ఈ తుక్కు తుక్కు సైన్యాన్ని చంపడం వల్ల ఉపయోగం ఉంది, పనికిమాలిన సైన్యాన్ని చంపడం కదా, వెనకాతలున్న పాతాళకేతులు కొట్టాలి. వాడు వాడు దౌర్భాగ్యుడు, వాడు దేవుడిని తెగతిట్టినటువంటి వాడు ఆ పంది, వాడి పంది రూపంలో ఉన్నవాడిని చంపేదాకా నా కసి తీరదు, కంగారు పడకు అని ఈయన ఏం చేశాడనమాట, మహాభయంకరమైన ఒక అస్త్రం తీసేట. అప్పటికింకా ఇంచుమించుకు ఒక 50,000 మంది సైనికులు ఉన్నారు, 50,000 మంది పోయారు. ఈసారి ఆయన భార్య కంగారు పడుతోంది కనుక ఒక్కొక్కడిని చంపడం కాకుండా ఒక అస్త్రం తీశాడు. దీనికి త్వాష్ట్రాస్త్రం అని పేరు. త్వష్ట అని ఒక ప్రజాపతి ఉంటాడు, ఆ ప్రజాపతి సృష్టించిన అస్త్రం. ఆ అస్త్రం తీసుకున్నాడు, నుదుటి పెట్టాడు, మంత్రం చదివాడు, ధనుస్సు కక్కుపెట్టాడు. ఆ అస్త్రం విడిచిపెట్టగానే ఆ అస్త్రం నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అది అగ్నిజ్వాలలు కమ్మేటటువంటి అస్త్రం, భయంకరాస్త్రం, మాయాస్త్రం. ఈ మహామాయతో కూడిన త్వష్ట అనే అస్త్రం వెళ్ళిపోయింది, దానిలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలు సముద్రోజ్వాలిక మాలికోద్విగ్నం వయ్య నభంబు, ఆకాశమంతా ఈ అస్త్రం వల్ల అగ్నిజ్వాలలతో నిండిపోయిందిట. అంటే ఆ బాణం నుంచి మంటలు అంతలా పుట్టాయి, భగ 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 మంటలు పుట్టాయి. ఈ మంటలతో కూడిన బాణం వెళ్ళిపోయింది, ఈ రాక్షసులందరినీ చుట్టూ ముట్టేసింది, పాతాళకేతుని పట్టుకున్నది, వాళ్ళందరినీ అవయవాలన్నీ చుర్ర చుర్ర అంటించేసింది. కాళ్ళు, చేతులు, ముక్కులు, నడుము, వస్త్రములు, మొత్తం అవయవాలన్నీ బతికుండగా కాలిపోయాట. బతికుండగానే తగలబెట్టేస్తే ఎలా ఉంటుంది శరీరాన్ని, అలా తగలబెట్టినట్టు అయిపోయారు. కాలి చర్మ అస్థి కపాలములు చట చటధ్వనులతో ఎంత యువరస్సి త్వరగా కపిల మునీశ్వరు విపుల కోపాగ్ని సాగరులు రయంబునక్రాగినట్లు దగ్ధులైరి దానవులు. పూర్వం కపిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆ కపిల మహర్షిని సగరుడి కొడుకులు 60,000 మంది జుట్టు పట్టుకున్నారు. ఆయన కోపం వచ్చింది, కళ్ళు విప్పాడు, ఆ కళ్ళల్లో నుంచి అగ్ని వచ్చింది, ఆ అగ్నికి 60,000 మంది కాలి బూడిదైపోయారు. అలాగా ఈయన వేసిన అస్త్రం వల్ల ఈ రాక్షసులు, ఆ రాక్షసుల యొక్క నాయకుడైన పాతాళకేతు, వాళ్ళ శరీరం, చర్మం, అస్థికలు, ఆఖరికి పుర్రె కూడా కాలిపోయిందిట. పుర్రె సాధారణంగా అంత కాలదు, అది కూడా బూడిదైపోయింది. అంతలా వాళ్ళంతా కాలి కాలి బూడిదైపోయారు. పరమ పాపాత్ములంతా ఒక దెబ్బకి తెచ్చారు. ఇలాంటి పాపాత్ములకి రాముణ్ణి వాణ్ణి తిట్టేటటువంటి దౌర్భాగ్యులకి ఇదే శిక్ష, సరైన శిక్ష. ఈ విధంగా దుర్మార్గుడు కాలి బూడిదైపోయాక ఇప్పుడు మదాలసకేసి తిరిగాడు. నేను ఇంకా సరదాగా ఒక అరగంట గంట యుద్ధం చేసి ఒక్కొక్కడిని నరుకుదాం అనుకున్నాను, నువ్వు ఇంకా ఓపిక లేదు, తట్టుకోలేరు అంటున్నావు, కడు తిరుగుతున్నాయి అన్నావు, అందుకని నీకు వీళ్ళందరినీ బూడిచ్చేసి ఆనందం కలిగించాను. ఇప్పుడు ఎలా ఉంది నా పరాక్రమం అంటే, ఆవిడ ఆనందంగా, మహాత్మా ఎప్పుడో పురాణాల్లో విన్నాను, దేవేంద్రుడు ఇలా యుద్ధం చేశాడని విన్నాను, కుబేరుడు యుద్ధం చేశాడని విన్నాను, మా నాన్న మా చిన్నప్పుడు ఎప్పుడు యుద్ధం చేశాడని విన్నాను, మా నాన్న గురించి పెద్దగా తెలియదు. ఆహాహాహా, ఏమి యుద్ధం, ఏమి పరాక్రమం, ఇలా ఉండాలి భర్త అంటే. అంతేగాని వాడు ఎవడో వచ్చి పెళ్ళాన్ని నడిపిస్తూ ఉంటే భయం వేస్తుంది, పారిపోదామే అని పారిపోయే పిరికాడు మొగుడు అయితే ఉపయోగం ఉన్నది? భర్త అంటే పరాక్రమోపేతుడై ఉండాలి, భార్యని కాపాడుకునేవాడు ఉండాలి అని ప్రశంసించగానే, ఎలాగైనా ఈ కొత్త పెళ్లి కూతురు ప్రశంసిస్తే కొత్తల్లో మొగుడికి ఎంత ఆనందం వస్తుందో తెలుసా? తర్వాత పెద్దే ఉండదులండి, 4 ఏళ్ళు పోయాక మామూలే. కానీ ఇక్కడ ఎంత మంచి మాట రాశారంటే, ఆవిడ కొత్త పెళ్లి కూతురిట, ఆ సమయంలో ఆ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు వీడికి ఎలా ఉంటాయంటే పుష్పకమానం ఎక్కినట్టు ఉంటుందన్నమాట. ఏదో తెలియని ఆనందం కలుగుతుందట. ఆ ఆనందంతో మహావేగంగా వెళ్ళి గాలవుడి దగ్గర చేరాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోలేదు, పెళ్ళయిందని. ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. మునీశ్వరుడు అప్పటికీ యజ్ఞం పూర్తి చేసుకున్నాడు, శుభ్రంగా పూర్ణాహుతి, అవభృత స్నానం అన్నీ అయిపోయాయి. ఆయన దగ్గరికి వెళ్ళి గుర్రం దిగి భార్యా సమేతంగా నమస్కరించగానే ఆయన నాకు అంతా తెలుసు అన్నట్ట. ఇక్కడ నుంచి ఆయన దివ్య దృష్టితో చూస్తున్నాడు, ఈయన దగ్గర సీసీ కెమెరా ఉంది, దివ్య దృష్టి. నాయన నాకు తెలుసు ఇదంతా, అందుకే నిన్ను మాత్రమే ఇక్కడికి రప్పించాను. పరమ దుర్మార్గుడు లోకద్రోహి, యజ్ఞములను పాడు చేసే నాస్తికుడు అయిన ఈ పాతాళకెత్తుని చీల్చి చెండాడావు, తగలబెట్టావు, వాడి గుహకి వెళ్ళి 100,000 మంది వాడి సైనికులతో యుద్ధం చేసి వాడిని చంపడం ఒక్క నీ వల్లే అవుతుంది. నీ అస్త్ర శస్త్ర కళా నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నీకు ఈ గుర్రం కూడా సాయం చేసింది, నువ్వు అదృష్టవంతుడివి. పరమ పతివ్రత తరుణి శిరోమణి మహామహిమ కలిగినది గంధర్వరాజు విశ్వావసరుడు కూతురు అయిన ఈ మదాలస నీకు పత్తినయ్యింది. ఋషుల యజ్ఞం కాపాడిన పుణ్యం ఈ భార్యారూపంలో నిన్ను పట్టుకున్నది. మంచి పనులు చేసేవాడికి కుటుంబంలో శుభం ఎలా వస్తుందట? ఒక వ్యక్తి బాగా మంచి పనులు చేస్తే వాడికి భగవంతుడు ఒక గొప్ప భార్యను ఇస్తాడు. ఒక అమ్మాయి మంచి పనులు చేస్తే బంగారం లాంటి భర్త వస్తాడు. ఈ ఇద్దరూ మంచి పనులు చేస్తే పరమ పవిత్రులైన ఇదిగో హరిప్రసాద్ గారి పిల్లలు లాంటి పిల్లలు పుడతారు. అలాంటి కొడుకులు పుట్టి దేశానికి గొప్ప ఆసుపత్రి ఇస్తారు, మంచి పనులు చేసి పెడతారు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మన తపస్సు ఎక్కడికి వెళ్ళదండి, వాళ్ళు చేసిన దానం వ్యర్థం కాదు. ఒక్కొక్కప్పుడు ఒడిదుడుకులు వస్తాయి ప్రతివాడికి. ఎన్నొచ్చినా చేసిన పుణ్యం సమయమునకు రక్షిస్తుంది. నాయన నీవు యజ్ఞం కాపాడావు, మమ్మల్ని రక్షించావు, నీకు ఈ భార్య వచ్చింది, సత్సంతానం కలుగుతుంది, కొంచెం కొంతకాలం జాగరూకుడివయ్యుండు, నాకు తెలుసు ఎందుకు అలా అంటున్నానో, కొద్ది రోజులు మాత్రం ఏమరిపాటు లేకుండా అనుక్షణం జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు యజ్ఞం పూర్తయ్యాక నేను ఇచ్చే తీర్థప్రసాదాలు సేకరించి నీ భార్యాసమేతంగా నీ తల్లిదండ్రులకు వెళ్ళి నమస్కారం చేసుకో. నీ తల్లిదండ్రుల్ని భక్తితో పూజించు. నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, యజ్ఞం బాగా జరిగిందని చెప్పు. ఈమె గంధర్వకన్య అని చెప్పు. కోడలతో వచ్చిన నిన్ను చూసి మీ తల్లిదండ్రులు ఆనందం పొందుతారనగా ఆ ఋషీశ్వరుడు ఆశీర్వచనం పుచ్చుకుని ఆయన ఇచ్చిన తీర్థప్రసాదాలు సేకరించి కానుకలు పుచ్చుకుని మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి రక్షిస్తానని మళ్ళీ అభయం ఇచ్చి మళ్ళీ గుర్రం ఎక్కి భార్యాసమేతంగా తన రాజధానికి వచ్చాడు. తన తండ్రి శత్రుజిత్తుకి భార్యాసమేతంగా నమస్కరించి జరిగింది ఇంతంతా చెప్పగానే ఆయన ఎంత ఆనందపడిపోయాడు. మా అబ్బాయికి మంచి పెళ్ళి ఎప్పుడు అవుతుందా, కోడలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన పిల్లాడు పెళ్లి చేసుకురావడంతో ఎంత ఆనందపడిపోయాడు తెలిసినండి. ఆయన కోడల్ని దగ్గరికి తీసుకుని ఆహాహాహా, చచ్చిన తర్వాత దేవలోకానికి వెడతారు కానీ బతుకుండగానే దేవత మాకు కోడలుగా వచ్చింది. గంధర్వలోకం నుంచి గంధర్వకుమారి కోడలుగా రావడం అంటే మాటల అబ్బాబ్బా ఏం పుణ్యం చేశాను, ఈ నా కుమారుడు అదృష్టవంతుడు అని ఆ రాజుగారు, రాజుగారి భార్య, రాజుగారి భార్య ఇంకా ఉత్తమురాలు శత్రుజిత్తు యొక్క భార్య, ఆవిడైతే కోడలు కౌగులించేసుకుని ఆనందపడిపోయిందనమాట. ఈ బొడ్లో తాళం చెవులని ఇచ్చి రాజ్యం అంతా నీదే అంది. ఈ కోడలు చూడగానే పులకరం వచ్చేసింది అనమాట. మొత్తం పెత్తన నీదే, నాకేమొద్దు, మేమిద్దరం కృష్ణారామం అనుకుంటాం, మొత్తం నువ్వు పుచ్చుకో అందిట. ఎంతమంది అంటారండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ కోడలికి తెలియకుండా లాగేసుకుంటారు. కానీ ఆవిడ ఈ విధంగా కోడల్ని కూతురు కంటే ఎక్కువగా గారవించింది. కుమార నిట్టన సన్మునీశ్వరులు నిర్భయ భావము వంద దైత్యులను కిట్టి వధించి ధర్మమును కీర్తియు శౌర్యము తేజమున్ మొగుల్ ముట్టగజేసి వంశము వెలుంగ జగంబుల పేరు కన్న నీ ఎట్టి సుపుత్రుగా అంచుట కృతార్థుడనైతి కుమారయంతయు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కుమారుని దగ్గరికి తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆనంద బాష్పాలు కార్చి, కుమార మునీశ్వరులు భయంతో ఉన్నప్పుడు వాళ్ళకి భయం తొలగించావు, పట్టుదలతో పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించావు, వాళ్ళని చంపి ధర్మం నిలబెట్టావు, కీర్తి పొందావు, నీ పరాక్రమం లోకానికి చాటావు. అన్నిటికీ మించి వంశం నిలబెట్టడానికి ఎంత గొప్ప ఇల్లాలే నీతో పాటు తీసుకొచ్చావు. మా వంశం తరించింది, నీ ఇలాంటి కుమారుడు పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. లోకంలో కొంతమంది ఉంటారు, ఈ పద్యం తర్వాత పద్యం అందరం కూడా వినవలసిన పద్యం, తండ్రిచే సంపాదితములైన ధనయశంబులు ప్రతాపము పొలివోవకుండా తప్పక వర్తించు తనయుడు మధ్యముడు. ఒక ఆయన ఉన్నాడు, చాలా కష్టపడి డబ్బు సంపాదించాడు, ఏవో గృహాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. ఈ తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చెయ్యకుండా దానిని అభివృద్ధి చేసుకునే కుమారుడు మధ్యమ పుత్రుడి కింద లెక్కట. తండ్రి ఇచ్చిన ఆస్తిని అభివృద్ధి చేశాడు అంతేగాని తన గొప్పతనం ఏం లేదు. తండ్రి అంటూ ఇవ్వలేకపోతే వీడికి బేసు లేదు కనుక, ఆధారం లేదు కనుక. తండ్రి ఇచ్చిన సంపదని జాగ్రత్తగా నిలబెడుతూ దాన్ని అభివృద్ధి చేసే కుమారుడు మధ్యముడట. తండ్రి మహాత్మ్యం రెట్టింపు చేసి అసలు తండ్రి ఏమి ఇవ్వకపోయినా సరే తానే సంపాదిస్తూ, అబ్బా వాళ్ళ నాన్నగారు ఎంత అండి, నాన్నగారి కంటే కొడుకే దాత, నాన్నగారి కంటే కొడుకే గొప్పవాడు అని లోకం చేత ప్రశంసలు అందుకుంటూ తండ్రి ఇచ్చిన సంపదని రెట్లు 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 పెంచి తండ్రి చేసిన దానముల కంటే అధికంగా చేసి అసలు తండ్రి పేరును మరుగున పడేలా చేసే కొడుకు ఉత్తముట్ట. తండ్రి పేరు మరుగున పడిపోవాలి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, దశరథుడు కొడుకు అనే విషయం మర్చిపోయి ఇంతకంటే గొప్పవాడు లేడు అనుకుంటే అప్పుడు తండ్రికి ఆనందం. తండ్రిని మించిన తనయుడని కొంతకాలం పోయి అసలు తండ్రిని కూడా మర్చిపోవాలి. ఆ విధంగా తండ్రిని మరిపించేటటువంటి కుమారుడు ఉత్తముడు అని పిలువబడతాడు. తండ్రి ఇచ్చిన సంపదను తగలబెట్టేవాడు ఉంటాడే వాడు హీనుడు, తండ్రిని పాడు చేసేవాడు వాడు. తండ్రి ఇచ్చిన సంపదను పాడు చేసి వ్యసనపురుడు అయిపోతే ఇంకేముంది, వాడు హీనుడు. నువ్వు మా అదృష్టవశాత్తు మేమిచ్చిన సంపద కంటే దాన్ని అభివృద్ధి చేసి అసలు ఈ తండ్రి కంటే కొడుకే గొప్పవాడు అనిపించుకుంటున్నావుగా, కాబట్టి నువ్వు ఉత్తముడి కింద లెక్క, మమ్మల్ని మించిపోయావు నువ్వు. ఏది ఏమైనప్పటికీ పాతాళానికి అవలీలగా వెళ్ళడం, బాహుబలాన్ని ప్రదర్శించటం, శత్రువుల్ని చంపడం, గంధర్వాత్మజని తీసుకురావడం ఇవన్నీ మామూలు విషయాల. ఈ ఏతన్మాత్రుడవే, నువ్వు సామాన్యుడివా కాదు కాదు కాదు. నీలాంటి కుమారులు ఈ ప్రపంచంలో ఈనాటి వరకు ఏ రాజులకి పుట్టలేదు పుత్ర. నీ చేత మన వంశం అభివృద్ధి పొందింది, కీర్తి పొందింది, ఆనందం కలిగింది మాకు అని పదే పదే దీవించి ఆయురైశ్వర్యపుత్ర ధనవంతుండవగుమని దీవించి అతన్ని దీవించారు. అనగానే ఈ కథ అంతా వింటున్న నాగరాజు గారు పులకించిపోయాళ్ళండి. ఎటువంటి కథ చెప్పారయ్యా, అటువంటి వాడితో మీరు మైత్రి చేశారా, తర్వాత ఏం జరిగింది అని అడగ్గా ఆయనకి పెళ్ళయ్యాక గృహప్రవేశం చేశారు, అంతఃపురంలోకి అడుగుపెట్టారు. ఇంకా కోడలు రోజు ప్రొద్దుటే లేచేది, పవిత్ర స్నానం చేసేది, దీపారాధన చేసేది, దేవతార్చన చేసేది. అత్తకు మామకున్స వినయంబుగనిచ్చలు భక్తి మృక్కుచున్ చిత్తమెలర్ప పంపు తగ చేయుచు. అత్తగారికి మామగారికి రోజు పొద్దున్నే నమస్కరించేది, కేవలం నమస్కారం మొక్కుబడిగా కాదు భక్తితో చేసేది, వాళ్ళు ఏం చెప్పినా చేసేది, వాళ్ళకు ఆనందం కలిగించేది. వాళ్ళు అసలు నీకేం చెబుతాం, నీకేం చెయ్యాలో చెప్పని వాళ్ళు సేవ చేస్తామనేవారట. ఈ కోడల అదృష్టం కూడా. అత్తయ్య ఏం చేయమంటారంటే, నాకేమొద్దు తల్లి, నీకేం కావాలో చెప్పి, జడయ్యనా లేకపోతే తలంటనా లేక ఏమైనా చీరలు కావాలా నగలు కావాలా అని ప్రేమించి అత్తగారు ఆవిడికి దొరికింది. అత్తగారికి నిత్యం సేవ చేసి ఈ కోడలు దొరికింది. అత్తకి మామకి ఇలా సేవ చేసి వారి మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంకా భర్తకైతే అంత ఆనందం ఏ స్త్రీ కలిగించదు, అంత సేవ చేసి పెట్టింది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు జీవించారు, ధర్మాలు చేశారు, అర్థాలు అనుభవించారు, కామాలు అనుభవించారు, సుఖంగా జరిగిపోయింది వాళ్ళకి. ఒక మాసం పాటు భూలోకంలో స్వర్గం వచ్చినట్టుందిట. వీళ్ళకి స్వర్గం, తల్లిదండ్రులకి స్వర్గం, ఈ దంపతులకు ఎలాగో స్వర్గమే, తల్లిదండ్రులకి ఆనందం కలిగింది. ఇంకా ప్రజలైతే మా యువరాజు గారు బంగారం లాంటి భార్యను తెచ్చుకున్నాడు, ఇటువంటి దంపతులు భవిష్యత్తులో మనకి రాజు రాణి అవుతారు, ఆ ధర్మాత్ముడి పరిపాలనలో సుఖంగా ఉంటామని ప్రజలు అనుకున్నారు. ఈ విధంగా అందరూ సుఖంగా తిరుగుతున్నారు. అప్పుడప్పుడు ఉద్యానవనాలు ఉండేవి కదట, ఈ లీలోద్యానాలలో ఇద్దరూ కలిసి వీణలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ చెట్టాపట్టాలు ఆడుకుంటూ చక్క జాండవులే వరవేణవులే అని పాడుకుంటూ తిరగడం మొదలుపెట్టారు. ఒకరోజున తండ్రి గారు పిలిచి, నాయన ఒక నెల్లాళ్ళు అయ్యింది, ఈ నెల్లాళ్ళు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కనుక 16 రోజుల పండుగ అయ్యేలోపు పలకరించడం అంత న్యాయం కాదు కనుక నేను పట్టించుకోలేదు. కానీ ఇక్కడి నుంచి మనకున్న ఒక ధర్మాన్ని నీకు నేను చెప్పాలి. గాలవుడనే ఋషి నీకు కువలయాస్యం అనే గుర్రం ఇచ్చాడవునా, దానివల్లే నువ్వు కువలయాస్యుడు అయ్యావు. ఆ గుర్రం ఇంట్లో పెట్టుకుని ఎల్లకాలం భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా ఉండడమే కాదు, ఆ గుర్రాన్ని సార్థకం చేసుకోవాలి. ఈరోజు నుంచి ఉదయం పూట పెందలాళ్ళే లేచి అర్చనలు పూర్తి చేసి సంధ్యావందనం పూర్తి చేసి మధ్యాహ్నం 12 దాకా మన రాజ్యాల్లో ఉన్న అడవుల్లో ఉన్న మునుల్ని అందరినీ గుర్రవెక్కి కాపాడు. ఆ గుర్రం చిటికలో ఎక్కడికైనా తీసుకెడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట 12 దాకా అక్కడ ఉండు, మధ్యాహ్న భోజనానికి వచ్చి సాయంకాలం మీ భార్యాభర్తలిద్దరూ హాయిగా కాలక్షేపం చేయండి. పగటిపూట మాత్రం మీ ఇద్దరు ఏం చేస్తారో తెలియదు. నువ్వు నీ ఆవిడేమో ఇంట్లో కూర్చుని ధర్మకార్యాలు చేస్తుంది, నువ్వు ప్రజారక్షణ చెయ్యి. గోవులను, ద్విజులను, కష్టాల్లో ఉన్నటువంటి మనుష్యులను, ఇంకా స్త్రీలను, వీళ్ళందరినీ రక్షించాలి. రక్షించడం అనేది మన కర్తవ్యం. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ యథాప్రకారంగా గుర్రం మీద వెళ్ళు. నువ్వు మళ్ళీ చక్రవర్తివై ప్రజలకి ఏ కష్టం లేకుండా ఉంది అనిపించేదాకా ఈ గుర్రం ఎక్కి భూమి మీద తిరుగుతూనే ఉండు. పాపపు రక్కసులు కలరు పల్వురు, ఇంకా ఆయన అన్నాడు వాడెవడో తెచ్చాడని ఆనందించుకో, ఇంకా రాక్షసులు ఉన్నారు శేషం. అలాంటి దుర్మార్గుల వల్ల భయం పొందకుండా తపస్సుల్ని కాపాడాలి. పాపం మన ప్రజల్లో అన్ని జాతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, ఎవరికీ కష్టం లేకుండా కాపాడు, అది మన ధర్మం. కాబట్టి నువ్వేం చేస్తావు, నీవి పై వాహనోత్ ఉత్తమము నెక్కి కుమారవరేణ్య నెచ్చలు తీపిని సంచరింపు ధరణి ధరణీసుర రక్షణార్థమై. ప్రేమతో ఈ గుర్రం మీద ఎక్కి తిరుగు, అంటే ఏదో కర్తవ్యం కింద భావించక మనస్ఫూర్తిగా ప్రజారక్షణ చెయ్యి. ఈ గుర్రం ఎక్కి తిరిగి కువలయాసుడు అనే పేరు సార్థకం చేసుకో. ప్రజారక్షణ చెయ్యి, ధర్మరక్షణ చెయ్యి. ఏమంటామనగానే, నిజమే నాన్నగారు ఈ నెల్లాళ్ళు మర్చిపోయాను, ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు కుమారుడు. కేవలం మనం సుఖాలు పొందితే మనం ప్రభువులు అనిపించుకోం. అసలు ప్రభు అంటే వాడు, ఊరికే ప్రజలు ఓట్లేస్తే మన నెత్తి మీద కూర్చుని మన సొమ్ములన్నీ దిగవరిగితే వాడిని ప్రభు అని గుర్తుపెట్టువండి. మనల్ని ఎప్పటికప్పుడు ఏ కష్టము లేకుండా నిరంతరం రక్షించేటటువంటి పుణ్యాత్ముడు ప్రభువు. అటువంటి ప్రభువు యొక్క పరిపాలనలో సక్రమంగా వర్షాలు కురుస్తాయి, ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. అంతేకాని ప్రజలు కట్టేటటువంటి కప్పాలని సేకరించి తాము సుఖాలు అనుభవిస్తూ ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోనటువంటి ప్రభువులు, అసలు ప్రభువులు కాదు, వాళ్ళు నరకాలకి పోతారు. ఇప్పటికే నీ పెళ్ళి నెల గడిచింది కనుక ఇక మీదట ఉదయమంతా దేశం తిరుగు. ఈ గుర్రం ఎంత గొప్పదో మీకు నిన్నే చెప్పాను కదా. ఈ గుర్రం ఆకాశంలో ఎగరగలదు, భూమి మీద ఉండగలదు, అగ్నిలోకి వెళ్ళగలదు, జలంలోకి వెళ్ళగలదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది. అటువంటి ఆ దివ్య గుర్రం ఎక్కి పగటిపూట ప్రపంచమంతా తిరుగు, ప్రజలకున్న కష్టాలు తొలగించు. ఇంకా కొంతమంది పాపాత్ములైన రాక్షసులు ఈ భూలోకంలో ఉన్నారు, అటువంటి రాక్షసుల్ని చీల్చి చెండాడి ప్రజారక్షణ చెయ్యి. మధ్యాహ్నం నుంచి భోజనం చేసి ఇంట్లో ఉండు, హాయిగా నువ్వు నీ కుటుంబం సుఖంగా గడపండి అని ఒక తండ్రి కొడుక్కి బోధించాడు. అటువంటి ఉత్తములు ఉండేవారు ఆ రోజుల్లో. నాయన మనకెందుకు వచ్చిందిరా, మనము మన డబ్బు మన కుటుంబం ఈ వ్యవహారం చూసుకుందాం, బయట మనకు వద్దు అని పిల్లలకు బోధించేవారు కాదు పూర్వం. పిల్లల్ని ఎప్పటికప్పుడు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అటువంటి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఆ రోజుల్లో మహారాజులు పిల్లలకి అన్ని రకాలుగాను కూడా దేశరక్షణ ప్రజారక్షణ అనే కర్తవ్యాన్ని బోధించేవారు. అందుకని రాముడు లాంటి మహారాజులు, ఈ కువలయాసుడు లాంటి మహారాజులు, ధర్మరాజు లాంటి మహారాజులు తయారయ్యారు. ఇప్పుడు ఈ కువలయాసుడు తండ్రి నువ్వు చెప్పినట్టే చేస్తాను, ప్రతిరోజు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజారక్షణ కోసం దేశమంతా తిరుగుతానన్నాడు. భగవంతుడిచ్చిన గుర్రం ఎక్కాడు, అంతా తిరిగేవాడు. ఈ పూర్వాహ్నం అంతా తిరిగి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు, హాయిగా భోంచేసేవాడు. ఆ తర్వాత ఆయన ఆయన భార్య వీళ్ళంతా ఉద్యానవనాల్లో షికారులు పుట్టేవారు. సాయంత్రం పూట కాసేపు సంగీతం పాడుకునేవారు, వినేవారు. ఈ విధంగా వాళ్ళ జీవితం కొంతకాలం గడిచింది. నేను నిన్నే మీకు చెప్పాను కదా, శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం అట్టే పెట్టకూడదు. ఈ కువలయాసుడు పాతాళానికి వెళ్ళి పాతాళకేతుని చంపాడు. ఆ సమయంలో పాతాళకేతుకు తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు తాళకేతుడు. వాడు మాత్రం యుద్ధంలోకి అడుగు పెట్టకుండా తప్పించుకు పారిపోయాడు. వాడు చాలా తెలివైనవాడు. ఈ యుద్ధరంగంలోకి అడుగు పెడితే ఇతడితో యుద్ధం చేసి మనం చస్తాం, వాడిని జయించలేం. ఈ కువలయాసుడు మహావీరుడు, ఇటువంటి మహావీరులతో యుద్ధం చేయటమంటే కష్టం అని తెలివితేటలతో ముందే పారిపోయేటవాడు. కొంతమందికి చావు తెలివితేటలను ఉంటాయి. ఈ తెలివితేటలు కలిగిన వాడు ఏం చేస్తారన్నమాట, ఎందుకు వచ్చింది అనవసరంగా, ముందే తప్పుకుంటే మరణగండం నుంచి బయటపడతాం అని ఊహిస్తారట. కొంతమంది అజ్ఞానంతో పోటీలోకి దిగి ఎందుకు పనికి రాకుండా పోతారు. వీడు కొంచెం తెలివైనవాడు, భయంకరమైన తెలివితేటలు కలిగిన వాడు. అసలు రాక్షసులకున్న తెలివితేటలు ఎవరికి ఉండవండి. దేవతల తెలివితేటలేమో లోకానికి ఉపయోగపడతాయి, రాక్షసుల తెలివితేటలు లోక నాశనానికి ఉపయోగపడతాయి. లోకనాశనం చేసేవాడి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని ఎప్పుడు పాడు చేయాలి కదా వాడు, ఎలా పాడు చేద్దాం, ఎక్కడ బాంబు పెడదాం, ఎక్కడ ఎవరిని ఎలా తగలడదాం, ఎవరి డబ్బు ఎలా లాగుదాం అని చూస్తాడు వాడు. అందువల్లే దొంగళ్ళకున్న తెలివితేటలు పోలీసులకు ఉండడం కొంచెం కష్టం. పాపం పోలీసులకి కొన్ని పరిధులు ఉంటాయి, వాళ్ళకి ఆ పరిధులు ఉండవు. అందువల్ల ఈ తాళకేతున్నవాడు ముందే గ్రహించాడు, ఈ కువలయాసుడి దగ్గర గొప్ప గుర్రం ఉంది, ధనుస్సు ఉంది, అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి, వీడు తలుచుకుంటే ఎంతమందినైనా చంపగలడు, మా అన్నయ్య అనవసరంగా యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతున్నాడు, నేను మాత్రం యుద్ధంలోకి వెళ్ళను అనుకుని యుద్ధం జరుగుతుంటే వెనక నుంచి పారిపోయాడు. వాడు మనస్సులో కక్ష పెట్టుకున్నాడు, మా అన్నయ్య పాతాళకేతుని చంపి అతడు పెళ్లి చేసుకోవడం కోసం ఎత్తుకొచ్చిన గంధర్వ రాజకుమార్తె మదాలసని నువ్వెత్తుకుపోయి పెళ్లి చేసుకుంటావా కువలయాస్యకుమారా, ఏమైనా నీ అంతం చూస్తాను, మా అన్నగారిని చంపిన నీ మీద నేను పగబట్టా, కక్ష పెంచుకున్నాను, పగ తీర్చుకుంటాను అని లోపల ఉడికిపోయేవాడు. కానీ ఎలా పగ తీర్చుకోవడం? అన్నయ్యని చంపిన కువలయాసుని చంపడానికి బలం లేదు. ఎంతమంది రాక్షసులు వచ్చినా వాళ్ళని అవలీలగా జయిస్తాడు వాడు, కాబట్టి యుద్ధం చేసి చంపలేము. ఇక యుద్ధం చేయకుండా వాడిని చంపడం ఎలాగా అని బాగా ఆలోచించాడు. ఒక నెలలాళ్ళు అదే పనిగా ఓ తోట కూర్చుని చివరికి బుర్రకు పదును పెట్టి ఓ మంచి పథకం ఆలోచించాడు వాడు. నాకు ఒక ఆలోచన తట్టింది, శత్రువుని శత్రుత్వంతో జయించలేనప్పుడు మిత్రత్వంతో జయించాలని శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తిని పగతో జయించలేనప్పుడు భక్తి వాడికి మన మీద వచ్చేలా చేసి వాడిని జయించవచ్చు అనుకుని వెంటనే ఏం చేశాడు వీడు, ఒక ఋషిగా మారిపోయాడు. వాడు కామరూపుడని చెప్పానుగా, రాక్షసులకి కామరూపం అనే ఒక విద్య ఉంటుంది. కామము అంటే కోరిక, రూపము ఆకారము, కామరూపం ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం వస్తుంది. వాడు ఋషిగా మారగలడు, గుర్రంగా మారగలడు, నిన్న చెప్పాక పాతాళకేతుడు పందిగా మారాడు వాడు. ఇలా పందుల రూపం ఎత్తుతారు రాక్షసులంతా. ఇప్పుడు పందుల రూపంలో చాలా యాత్ర పెడుతున్నారులేండి మనల్ని. ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే ఈ దౌర్భాగ్యుడు, ఈ తాళకేతువు ఒక ఋషిగా మారిపోయాడు. ఇంకో రహస్యం ఏంటంటే, అసలు ఋషుల కంటే దొంగ ఋషులకి గడ్డం ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది. పాపం వాళ్ళు అసలు ఋషులు కనుక వాళ్ళు దాన్ని పెద్ద పట్టించుకోరు. ఈ వేషాలు వేసేవాడు ఏం చేస్తారనమాట, ఎంత గడ్డం తగిలించుకుంటాడు, ఆ గడ్డం పొడుగ్గా పెట్టుకుంటాడు. అలా ఈ తాళకేతువు తెల్లని వెండి రంగులో ఉన్న మంచి గడ్డం పెంచుకున్నాడు, మీసాలు పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు, జుట్టును బాగా అట్ల కట్టించాడు, జటాజోటాలు ధరించాడు, జటాజోటాలకు రుద్రాక్షలు ధరించాడు, ఒళ్ళంతా బాగా విభూతి పూశాడు. అసలు పండితులు కొద్దిగా పూసుకుంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పూసుకున్నాడు. ఇంకా ఈ బూడిద పూసుకున్న వీడిని చూసిన వాడు ఎవడైనా అబ్బబ్బబ్బా ఎంత గొప్ప ఋషో ఎంత మహాత్ముడో అనుకుంటాడనమాట. అంత కపట వేషం వేసి ఈతన్ని పడగొట్టడానికి సమయం కోసం ఎదురు చూశాడు. ఒక రోజున ఈ కువలయాస కుమారుడు పరమ పవిత్రమైన గోమతి నదం దగ్గరకు వచ్చాడు. నైమిషారణ్యం దగ్గర ఉన్న గోమతి దగ్గరకు వచ్చాట. సరిగ్గా ఆ గోమతి దగ్గరికి రాగానే ఈ కపట ఋషి వేషంలో ఉన్న తాళకేతుడు చెయ్యెత్తి, నీకు శుభం కలుగ్గాక, పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నాడు. పాపం ఈయన వెంటనే గుర్రం దిగి వినయంగా నమస్కరించి, ఆహా మీలాంటి మునీశ్వరుల ఆశీర్వచనం వల్లే మా వంశం నిలబడుతోంది, మునులంటే నాకు భక్తి, పూర్వం గాలవుడనే ముని గుర్రం ఇచ్చాడు, ఈ గుర్రం ఎక్కి ఋషుల్ని రక్షించాను, యజ్ఞాలు కాపాడాను, రాక్షసుల్ని సంహరించాను, మిమ్మల్ని రక్షించడం నా ధర్మం. మహాత్మా మీకేం కష్టం లేదు కదా, పాపాత్ములైన రాక్షసులు మిమ్మల్ని ఏమి హింసించటం లేదు కదా, మీ యజ్ఞాలు సాగుతున్నాయా, మీ ధర్మములు సాగుతున్నాయా అని కుశల ప్రశ్నలు వేయగానే ఏం చెప్పన్నాయనా, రాక్షసుల్ని చంపామనుకో అయినంత మాత్రం చేతనే యజ్ఞాలు హాయిగా సాగుతాయా, ఎక్కడో ఏ దొంగ రాక్షసుడో మారుమూల దాక్కుని ఉండొచ్చు కదా, దాంతో నాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నేను ఒక 3 రోజుల పాటు కఠోర దీక్షతో యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాను. ఈ యజ్ఞం చెయ్యాలంటే దానికి ఈ గోమతి నదిలో ఒక పూట పూటంతా స్నానం చెయ్యాలి. నాకు జలస్తంభనం అనే ఒక విద్య ఉన్నది, అంటే నీళ్లల్లో దిగితే ఎంతసేపైనా నీళ్లలో ఉండగలను. అటువంటి జలస్తంభన విద్యతో నేను ఈ గోమతి నదిలో ఒక పూటంతా ములిగి శివనామస్మరణ చేస్తాను. ఆ నామస్మరణ అయిన తర్వాత ఒడ్డుకు వస్తాను, ఒడ్డుకు వచ్చి యజ్ఞ దీక్ష వహిస్తాను, ఆ తర్వాత 2 రోజుల పాటు యజ్ఞం చేస్తాను. ఇలా 3 రోజుల పాటు ఇటు జలస్తంభన దీక్ష, ఇటు యజ్ఞ దీక్ష, ఈ 2 స్వీకరించాలనుకుంటున్నాను. దీనికి నాకు 2 పనులు నువ్వు చేసి పెట్టాలి. యజ్ఞం చేయడానికి నా దగ్గర దక్షిణ లేదు, దక్షిణగా నీ మెడలో ఉన్న ఆభరణం నాకు, కంఠాభరణం అది నాకు ఇమ్మన్నాడు. మెడలో ఉన్న ఆభరణాన్ని సంస్కృతంలో కంఠాభరణం, ఇంగ్లీష్లో నెక్లెస్ అన్నమాట. నీ మెడలో ఉన్న కంఠాభరణం నాకు, అది పుచ్చుకుని నేను నా మెడలో వేసుకుని ఈ నీళ్లల్లో దిగి ఓ పూటంతా జపం చేసుకుంటాను. నేను నీళ్లల్లో దిగి జలస్తంభన విద్యతో జపం చేసుకున్నంతసేపు నువ్వు నా ఆశ్రమానికి కాపలాకాయి. నా ఆశ్రమంలోకి వచ్చిన ఇంకా కొంతమంది చిన్నాచితగా రాక్షసులు వస్తున్నారు, రాక్షసుల్ని సంహరించే శక్తి మాలాంటి మునులకు ఉండదు, మేం కేవలం జపం చేస్తాం, నువ్వు జపం చేసే వాళ్ళకి ఆటంకం కలిగించే రాక్షసుల్ని చంపగలవు, కాబట్టి నా ఆశ్రమానికి నువ్వు కాపలాకాయి, నేను వచ్చేదాకా నేను జపం చేసుకొస్తాను, వచ్చాక నిన్ను పంపించేస్తాను, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే మీరు ఏం చెబితే చేస్తాను, మా నాన్నగారు అదే చెప్పారు, అసలు నా బుద్ధి కూడా అటువంటిదే, మీ ఆశ్రమం ఎక్కడ అని అడిగి ఆయన ద్వారా ఆశ్రమం తెలుసుకుని ఆశ్రమం గుమ్మం దగ్గర ఈ ధనుస్సు గుర్రం పుచ్చుకొని కాపలా కాయడం మొదలెట్టాడు. వీడు వచ్చేదాకా కాపలా కాస్తానని ఆశ్రమం దగ్గర ఉన్నాడు. తర్వాత తన మెడలో ఉన్న కంఠాభరణం ఈ తాళకేతువుకి ఇచ్చాడు. తాళకేతు ఈ కంఠాభరణం తీసుకుని క్రమంగా వెళ్ళి ఈయన చూస్తూ ఉండగా నదిలో దూకాడు, గోమతిలో. ఇక దూకి అడుగు నుండిపోయాడు, రాలేదు. ఆయన జలస్తంభన విద్య తెలిసిన వాడు కదా, చాలాసేపు అందులో ఉంటాడు. ఆయన వచ్చేదాకా ఆశ్రమం చుట్టూ తిరుగుదామని ఈయన చుట్టూతో గిరికీలు కొట్టడం మొదలెట్టాడు. కొంతమంది కాపలా వాళ్ళు ఉంటారు, ఆ మధ్యన ఒక రాజుగారు కాపలా పెట్టుకున్నట్ట. కాపలా పెట్టుకుంటూ ఉంటే హఠాత్తుగా కాపలవాడు పొద్దున్నే వచ్చి, మహారాజా రాత్రి నాకు ఒక కల వచ్చిందండి, నాకు వచ్చిన కళ ఎప్పుడు కూడా నిజమవుతుందండి, ఆ కళ ప్రకారం మీ మీదకి ఎవరో దండయాత్రకు వస్తున్నారట, అటువంటి దండయాత్రకు వచ్చేటటువంటి వాడిని ఫలానా వాడి సాయంతో జయించండి అనగానే రాజుగారు వీడిని నమ్మాడు, అవతల వాడిని సాయం తెచ్చుకున్నాడు అన్నట్టే శత్రువులు వచ్చారు, శత్రువుల్ని చంపాడు. చంపి చంపగానే కాపలవాడిని పిలిచి, నీ ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అన్నాడు, నీ పోస్టింగ్ కాస్త ఊస్టింగ్ అన్నాడు. అదేమిటి మహారాజా, నేను నా కళ చెప్పబట్టి కదా మీరు విజయం సాధించారంటే అందుకే తీసేశానరా, కాపలా కాసేవాడి కళ రావడం ఏంట్రా, నువ్వు రాత్రి కాపలా కాయాలి అంతేనా, నువ్వు నైట్ వాచ్ అనేవి, రాత్రి కాపలా కాసేవాడి కళ రావడం ఏమిటి అంటే హాయిగా పడుకుని నిద్రపోతున్నావు అనమాట. కొంతమంది అంతే మహానుభావులు, నైట్ వాచ్మెన్గా నిద్రపోతారు, పురాణంలో నిద్రపోతారు, బస్సు ఎక్కితే నిద్రవుతారు, కారు ఎక్కితే నిద్రవుతారు. వీళ్ళకి నిద్ర ఎప్పుడు ఉండదో తెలుసుకోవాలి అని అప్పుడప్పుడు మా ఓటి వాళ్ళం అనుకుంటాం, కానీ అది తెలియదం కష్టం. పూర్వజన్మ సుకృతం, ఎప్పుడు పడితే ఎప్పుడు పిలిస్తే నిద్ర వస్తుందన్నమాట. బహుశా నిద్రాదేవి ఆశీర్వదించి భూలోకానికి పంపించుంటుంది, నువ్వు నా పుత్రుడివిరా అని. ఆ నిద్రా పుత్రులు ఇక్కడ పడతారనమాట, లేకపోతే కాపలావాడు నిద్రపోవడం ఏంటి. కాబట్టి నువ్వు కాపలాకి పనికిరావు, కళ నిజమవచ్చదు వేరే విషయం. కాబట్టి కళలు కానీ ఆ కళలు నాకు చెప్పు, ఆ ఉద్యోగం చేసుకో, నైట్ వాచ్మెన్గా వేరే వాడిని పెడతానన్నట్ట. రాత్రిపూట కాపలా కాసేవాడు పొరపాటున కంటి మీద కొనుక్కు లేకుండా కాపలా కాయాలి. ఆ పేట్రోల్ అనే పేరుతోటి తిరిగేటటువంటి పోలీసులు అలా తిరుగుతూ ఉండాలి తప్ప, చక్కగా కారు ఒక చోట ఆపి హాయిగా బ్యాక్ సీటు వాల్చుకొని నిద్రపోతే అది ఉద్యోగం కాదు, అది దుర్యోగం. కాబట్టి నేను ఈ మహానుభావుడు వచ్చేదాకా క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఆశ్రమం చుట్టూ గిరికీలు కొడుతూ కాపలా కాస్తా అని కోలయాసుడు ఈ తాళకేతు నీళ్లలో దిగి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఆ ఆశ్రమానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. ఇంకా అసలు చెరువుకేసి చూడడం మానేశాడు ఆ నదికేసి. ఈ తాళకేతుడు నీళ్లలో దూకి అదృశ్యమైపోయి అక్కడి నుంచి కోలయాసుడు రాజధానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజుగారు సింహాసనం మీద కూర్చునున్నాడు శత్రుజిత్తు, ఆయన భార్య పక్కనున్నది, మన కోలయాసుడి భార్య మదాలసు కూడా సభలోనే ఉంది. ఆ సమయంలో ఈయన వెళ్ళి అందరికీ ఆశీర్వచనం ఇస్తూ ఆ తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. ఏమి ఏడుపండి బాబు, ఎందుకంటే ఏడుస్తున్నారు, మహర్షులు మీరు ఋషులకు ఏడుపు రాకూడదే అన్నారట అప్పటికే శత్రుజిత్తు మహారాజు గారు, ఆయన భార్య. ఏడవకేం చేయనండి, మీ అబ్బాయిని తలుచుకుని ఏడుస్తున్నాను అన్నట్ట. దాంతో ఈ తండ్రికి అనుమానం వచ్చి, మా అబ్బాయికి కోలయాసుడికి ఏమైందన్నాడు, అక్కట ఏమి చెప్పుదు మదాశ్రమ భూమి రుతధ్వజుండు పెంపెక్కిన విక్రమం గుణమునీశ్వర రక్షణ కేళి నుండగా రక్కసుడొక్కరుండు కడురౌద్రమునల్సను తెల్చి తాకి పేరుక్కున ఒక్క శూలమునుగ్రత జీరిన కూలెమేది నిన్. అయ్యో మహారాజా, ఓ రాణి, ఓ కొత్త కోడల, మీకొచ్చిన కష్టం చెప్పలేను, చెప్పక తప్పదు. ఈరోజు మీ అబ్బాయి గోమతీ తీరంలో ఉన్న మా ఆశ్రమానికి వచ్చాడు, మా ఆశ్రమంలో యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞాన్ని రక్షించమని ఋషులమందరం కోరాము. ఆయన యజ్ఞరక్షణ అనే దీక్షలో ఉండగా ఎక్కడి నుంచో ఒక భయంకర రాక్షసుడు వచ్చాడు, వాడి పేరు తాళకేతువట, పాతాళకేతువు యొక్క తమ్ముట్టవాడు. వాడు హఠాత్తుగా వచ్చి, మా అన్నను చంపుతావురా రుతధ్వజ అని పెద్ద శూలంతో మీ అబ్బాయి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. దాంతో మీ అబ్బాయి ఆ క్షణమే కింద పడి గిలగిలా కొట్టుకు చచ్చిపోయాడు. అలా చచ్చిపోతూ చచ్చిపోతూ తన మెడలో ఉన్న గొలుసు తీసి నాకు ఇచ్చి ఆనవాలుగా, ఓయ్ మహర్షి, మిమ్మల్ని రక్షిస్తూ ఋషుల రక్షణలో యజ్ఞరక్షణలో ప్రాణం విడిచిపెట్టాను అని మా తల్లిదండ్రులకి మా ఆవిడకి ఈ ఆభరణం ఇమ్మని నన్ను పిలిచి చెప్పాడు. ఆ సమయంలో నేను పక్కనే ఉన్నాను, పాప ఆయన చచ్చిపోతూ ఉంటే నా తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, ఆయన గిలగల్లాడి ఈ గొలుసు నా చేతిలో పెట్టాడు. ఆ తర్వాత చచ్చిపోయాడు ఆయన. మహారాజా, ఎంత దురదృష్టవంతుడి నేను, లోకాన్ని ధర్మబద్ధంగా పరిపాలించే మహానుభావుడైన నీ కొడుకు నా తొడ మీద తల పెట్టుకుని గిలగిల తలుగు చచ్చిపోయాడు. ఆ దృశ్యం కళ్ళారా చూశాను. ఇటువంటి దుర్యోగం ఎవరికి రాకూడదు. నేనప్పుడు ఎందుకయ్యా గొలుసు అన్నాను, లేదు నా మెడలో ఉన్న గొలుసు మీరు దక్షిణగా తీసుకోండి, మా అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్పండి, నేను చచ్చాననే విషయం వాళ్ళకి ఆనమాలుగా తెలియాలంటే ఈ గొలుసు కావాలి, అందుకే గొలుసు ఇస్తున్నాను, ఈ గొలుసును ఆనమాలుగా చూపి నేను మరణించిన వార్త చెప్పండి అని కోరాడు ఆయన. అందుకే ఈ గొలుసు చేత్తో తీసుకున్నాను. ఇంతలో ఆశ్రమం దగ్గర ఉన్న ఋషులంతా యజ్ఞదీక్షలో రాక్షసుడి చేతిలో మరణించిన వాడి శవాన్ని రాజధానికి తీసుకెళ్లడం తప్పు, కాబట్టి ఇక్కడే తగలబెట్టేద్దామని ఆశ్రమ ప్రాంగణంలో మీ అబ్బాయి శరీరాన్ని చితి మీద పెట్టి దహనం చేశారు. తదనంతరం చితాభస్మం, ఎముకలు గోమతి నదంలో కలిపేశారు. పవిత్ర గోమతిలో మీ అబ్బాయి యొక్క చితాభస్మం కూడా నిమజ్జనం కూడా అయిపోయింది. ఇంకా తక్కిన కార్యక్రమాలు మీరు చేసుకోండి. అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా వదలస, పెళ్ళయి గట్టిగా నెల్లాళ్ళు కూడా కాలేదు, ఈ కొద్ది రోజుల్లోనే నీకు వైధవ్యం తెచ్చిపెట్టాడు ఆ దుర్మార్గుడు రాక్షసుడు, వాడేం బాగుపడతాడులే అని ఈ విధంగా శాపనార్థాలు పెట్టి ఆ గొలుసు చేతిలో పెట్టాడు. ఏనంత పాపకర్ముడనో నా ముందర నా ఎంతయును వనరింపంగా నాకు చూడవలసిన మానిని ఇంకేది తగవు నడుపుముదా. అమ్మాయి నీ కష్టం నేను తొలగించలేను, అయినా ఒక తృప్తి నాకు కలిగింది నీ భర్తని ఇదిగో ఈ నా తొడ మీద పడుకోబెట్టుకున్నాను, ఇక్కడే తల పెట్టుకొని గెజగెజలాడి చచ్చిపోయాడు, ఆయన మెడలో ఉన్న గొలుసు నీకు ఇవ్వగలిగాను, పాపాత్ముణ్ణి ఇలాంటి దృశ్యం చూశాను, నీ కష్టం తొలగించలేను కానీ ఈ గొలుసే మీ ఆయన అనుకో, ఈ కంఠాభరణం స్వీకరించు, దీన్నే నీ భర్త కింద భావించి ఏదో రకంగా బ్రతుకు మరి ఏం చేస్తాం అని ఆ గొలుసు ఆవిడ చేతిలో పెట్టి, మహారాజా ఇదిగో నమ్మకం కలిగిందా ఈ గొలుసు తీసుకో, తపస్సు చేసుకునే నాకు ఈ సువర్ణాభరణంతో పని లేదు అని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, రాజుగారు గుండెలు బాదుకున్నాడు, ఎంత గొప్ప మహారాజుగారైనా పరాక్రమవంతుడైనా ఎంత క్షత్రియుడైనా కొడుకు అందులో ఒక్కడే కొడుకు పరాక్రమవంతుడు ఇలా హఠాత్తుగా ఇంత చిన్న వయసులో చచ్చిపోతే ఎంత బాధ, ఆనాటికి ఇంకా 22.5 సంవత్సరముల వయస్సు కలిగిన వాడు ఆయన, అంత చిన్న వయసులో చచ్చిపోవడంతో ఆయన కాసేపు దుఃఖించాడు, కన్నీళ్లు పెట్టుకోలేదు కానీ నిశ్చేష్టుడై ఉండాడు. తల్లి ఆవిడ చాలా ఉత్తమురాలు, అందుకే కన్నీళ్లు పెట్టుకోకపోయినా ఆవేదన పొందింది. ఒక్క మదాలస మాత్రం హాయని ఏడ్చుచున్ వ్యవసాయ పల్లవింపగా అయ్యో అని ఏడ్చింది, స్పృహ తప్పిపోయింది, మళ్ళీ లేచింది, కన్నీళ్లు కరిచింది, జుట్టు విరబోసుకుంది, గుండెలు బాదుకుంది. ఆ తర్వాత భర్త గారి కంఠాభరణం దగ్గరికి వెళ్ళింది, ఆ కంఠాభరణం చేత్తో తీసుకుంది, అది వక్షస్థలానికి తగిలించింది, అది సరిగ్గా ఆవిడ గుండెలకు తగలగానే టక్కన ప్రాణం విడిచిపెట్టి కింద చచ్చిపోయింది. ఆ క్షణమే చచ్చిపోయిందట. ప్రాణవాయువుల్గో ఈ ప్రచండ వాతహత పుష్పలతాకృతి కూలి మేదిని, ఆ క్షణమే సుడిగాలి వేసినప్పుడు చిన్న పువ్వెలా రాలిపోతుందో అలా రాలిపోయిందట నేల మీదకి. ఓ పెద్ద ఓ చోట పెద్ద గాలి వేసింది, అది మామూలు గాలి కాదు, ఒక ప్రభంజనం సుడిగాలి, తుఫాను గాలి. అలాంటి తుఫాను గాలిలో చిన్న పువ్వు ఎలా ఉంటుంది, టక్కన రాలిపోతుంది. మీరు చూసారో లేదో మందరారు పుష్పాలు అవి సాయంకాలానికి బాగా వాడిపోతాయి, వాడిపోయిన పువ్వు గాలి వీస్తే రాలి కింద పడిపోతుంది. అలా వాడిపోయిన పువ్వు సుడిగాలికి నేల మీద రాలిపోయినట్టుగా ఈ కంఠాభరణం తగలగానే డామ్ అనే శబ్దంతో కింద పడి ఆ క్షణమే చచ్చిపోయిందిట. అంతటి ప్రాణం కింద ప్రేమించింది ఆయన, అందువల్ల ఆయన చచ్చిపోతే ఉండలేక ప్రాణం విడిచిపెట్టేసింది. ఒక పక్కన కొడుకు పోయాడు, ఈ వార్త విన్న వెంటనే కోడలు పోయింది, దాంతో ఇక రాజుగారు గుండెలు బాదుకున్నాడు. అయ్యో కోడలాని దగ్గరకు వచ్చాడు, అప్పటికే ప్రాణం పోయినట్టు అర్థమైపోయింది దూరం నుంచి వాళ్ళకి. ఆవిడ సర్రనే శబ్దంతో కింద పడ్డం, ఆ పడుతున్నప్పుడు తల దగ్గర శబ్దం అవ్వడం వాళ్ళు విన్నారు. కొంతమంది ఉంటారు ఉత్తములు, వాళ్ళు వాళ్ళు ప్రాణం విడిచిపెట్టినప్పుడు ప్రాణం ఈ పైనుంచి తల మీద నుంచి పోతుంది, ఈ తలపైన ఉన్న ఈ భాగాన్ని సహస్రార కమలము అంటారు. మహాయోగ సాధకుల యొక్క ప్రాణం ఇక్కడి నుంచి లేస్తుంది, ఆ లేచినప్పుడు ఇక్కడ సుర్ అని ఒక శబ్దం వస్తుందన్నమాట. అందుకే కొంతమంది చచ్చిపోయినప్పుడు మనకు తెలుస్తుంది ఆ శబ్దం. యోగులు మరణిస్తే చిన్న శబ్దం వచ్చి ఇక్కడి నుంచి ఈ రంధ్రం పగిలి ప్రాణం వెళ్ళిపోతుంది, తక్కిన వాళ్ళ ప్రాణాలు కింద నుంచో పై నుంచో ముక్కుల్లోంచో నోట్లోంచో మలమూత్ర ద్వారాల్లోంచో పోతాయి. కానీ ఈవిడ యోగిని, మహాత్మురాలు, గంధర్వరాజు అయిన విశ్వావసుడి కూతురు, అటువంటి పరమపతివ్రత అవ్వడం వల్ల భర్త మరణ వార్త వినగానే ఈ పైనుంచి ప్రాణం పోయింది. ఆ శబ్దం వల్ల రాజుగారికి చచ్చిపోతుందని అర్థమైపోయింది, రాణికి అర్థమైంది, వాళ్ళు పట్టుకునే లోపే ఆవిడ కింద పడిపోయింది. ఈలోపు అంతఃపురంలో ఉన్న పరిచారకులు వచ్చారు, ఆవిడ్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. కళ్ళు మూసుకుపోయాయి, చేతులు స్తంభించాయి, కాళ్ళు స్తంభించాయి, ముక్కులోంచి నోట్లోంచి ఎక్కడ మాట వరస కూడా గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం లేదు. పూర్తిగా శరీరం కట్టెలా బిగుసుకుపోయింది. అయినా ప్రాణం పోయిన ఈ స్త్రీ బ్రతికున్నట్టే కనపడుతుందట. పోయింది ప్రాణం, అయినా చచ్చిపోయినట్టు కాకుండా నిద్రిస్తున్నట్టుగా ఉంటుందట. కొంతమంది ఉత్తములు చచ్చిపోతే వాళ్ళ శరీరాలు శవాల్లో ఉండవు, ఏదో నిద్రపోతున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. కొంత నిద్రపోతే పోయినట్టున్నాడు ఉంటారు, అదొక యోగం. వాడు బతికే ఉంటాడు కానీ నిద్రపోతుంటే శవమా అన్నట్టు అనిపిస్తుంది. ఈవిడ శవమై ఉండి కూడా శివంలో కనపడిందిట. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏడ్చారు. కొందరు కోడలా అన్నారు, కొందరు యువరాణి అన్నారు, మరి కొంతమంది స్నేహితురాలా అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సంబోధించి గుండెలు బాదుకుని ఏడ్చారు. మొత్తం అంతఃపురం అంతా ఆక్రందనలతో నిండిపోయింది, భయంకరమైన రోదనలతో నిండిపోయింది. అప్పుడు రాజుగారు అన్నాడు, ఓ పరిజనులారా, మనం ఎంత ఏడ్చినా ఈ ఉత్తమ స్త్రీ ఇక బ్రతకదు. ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడవడం దండగ, ఏడవడం వల్ల మరణించిన వారు బ్రతికేటట్టయితే మనం ఏడవచ్చు. ఒక ఆయన పోయాడు, ఆయన కోసం అయ్యో పోయావా అయ్యో పోయావా అని ఏడిస్తే వాడు ఎప్పటికైనా బ్రతికొచ్చేటట్టయితే ఏడవడం వల్ల లాభం ఉన్నది. మనమెంత పిలిచి పిలిచి ఏడ్చినా ఎలుగెత్తి అరిచినా ఇక ఈమె రాదు. అందువల్ల జ్ఞానులు మరణించిన వారి కోసం శోకం పొందరు, అజ్ఞానులు చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. ఈ సంసారం అధ్రువం, శాశ్వతం కాదు. పుట్టడం, పెరగడం, మరణించటం, ఇది సృష్టి ధర్మం. ఇది ఇవాళ మొగ్గ, ఆ మర్నాడు పుష్పం, ఆ తర్వాత రాలి కింద పడిపోతుంది. మొగ్గగా ఉన్నది పువ్వవడం దాని ధర్మం, పువ్వు రాలిపోవడం దాని ధర్మం. ఈ సృష్టిలో ప్రాణులంతా కూడా ముందు పుడతారు, పెరుగుతారు, సంసారంలో ప్రవేశిస్తారు, సంపాదిస్తారు. నేనంటాడు, నా పెళ్ళం అంటాడు, పిల్లలంటాడు, కుటుంబం అంటాడు, ఇల్లు అంటాడు. క్రమంగా వీడు అలా అనుకునేలోపు వీడే నిల్లు అయిపోతాడు, ఇల్లు లేదు వీడు నిల్లు. ఈ విషయం గ్రహించిన జ్ఞానులు ఈ జనన మరణ సంసారానికి ఏమాత్రం దుఃఖం చెందరు. అధ్రువంపు సంసారంబు నందుగల్గు అఖిల సంబంధముల అనిత్యత తలంప మనకు ఆరడి నిట్లు రోదనము చేత తగవు కాదని చూచెద తత్వమూర్తి. జ్ఞానం కలిగి మీరంతా కూడా శోకం నుంచి బయటపడండి. ఈ సంసారం అధ్రువం, శాశ్వతం కాదు. మన సంబంధములు కూడా ఈ క్షణం ఉంటాయి, రేపుండవు. ఈ సంబంధాలు కూడా అంతేనండి. అబ్బెబ్బే మేము చాలా స్నేహితులు అండి, జీవితంలో విడిపోమంటారా? అది ఉట్టి మాట. ఇవాళ మిత్రులు, రేపు శత్రువులు. మనం చూడడంలా కలిసి కలిసి పోటీ చేస్తారు, ఆ తర్వాత తోసుంటా తోసుంటా అని తిట్టుకోవట్లా. మన కళ్ళ ముందు ఎంతమంది తిట్టుకుంటున్నారు. ఉట్టి అబద్ధం, శాశ్వతమైన మైత్రి లేదు, శాశ్వత బంధం లేదు. ఎప్పుడు ఎవడు ఎవడితో విరోధిస్తాడో తెలియదు. అటువంటి ఈ సృష్టిలో నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు, నా వాళ్ళు అనే ఈ మమకారం విడిచిపెట్టి పుణ్యాత్ముల్ని ప్రశంసించి వారికి చెయ్యవలసిన కర్మకాండలు చెయ్యాలి. నేను మనస్సులో నా కుమారుడి కోసం, నా కోడలి కోసం ఇంకా శోకించను. ఎందువల్ల? నా కుమారుడు మహాత్ముడు, చిన్నప్పటి నుంచి పవిత్రంగా బతికాడు, విద్యను నేర్చుకున్నాడు, పరాక్రమవంతుడయ్యాడు, భయంకర రాక్షసుల్ని వధించాడు, ఎంతోమందికి యజ్ఞాలలో రక్షణ కల్పించాడు, మరెంతోమంది స్త్రీలను కాపాడాడు, చివరికి రాక్షసుని సంహరిస్తూ యజ్ఞరక్షణలో ప్రాణం విడిచిపెట్టాడు. యుద్ధంలోకి వెళ్ళాక ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం విడిచిపెడతాడు, అలాగే రాక్షసుడి చేతిలో చచ్చిపోయాడు. అటువంటి ఉత్తముడి కోసం శోకించకూడదు. ఇంకా కోడలి కోసం ఏడుద్దాం అనుకున్నాను, కానీ ఈ కోడల్ని చూశాక గౌరవం పెరిగింది. భర్త పోయిన మరణ వార్త వినగానే టక్కున గుండెకి చచ్చిపోయే యోగం ఎంతమందికి పడుతుంది? యావజ్జీవితం ఈవిడ బతికుండా అయ్యో పోయావా అని జీవితాంతం వైధవ్యంతో కుమిలిపోతూ ఉంటే ఆ దృశ్యం చూడగలమా? ఆ దృశ్యం కంటి ముందు నుంచి అదృశ్యమవుతుందా? అవ్వదు. కాబట్టి ఈవిడ నశ్యత్వం పొందింది, నశించిపోయింది. ఈ పుణ్యదంపతుల్ని మనం సాగనంపుదాం. వాడు ఎలాగో అక్కడ తగలబడ్డాడు, ఈవిడ దహనం చేద్దాం, ఇద్దరికీ కలిపి పిండ ప్రదానాలు చేద్దాం, కర్మకాండాలు చేద్దాం, వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేద్దాం. అసలు ఈ నా కుమారుడి చావుకి మూలకారకుణ్ణి నేనే కదా. ఇంట్లో హాయిగా విహరిస్తున్నవాణ్ణి, కుమార గుర్రం ఎక్కు, తిరుగు, ఋషుల్ని కాపాడు, రాక్షసంహారం చెయ్యి, ప్రజారక్షణ చెయ్యి అన్నాను. ప్రజారక్షణ ప్రభు ధర్మం అన్నాను. నా మాట మనస్సులో పెట్టుకున్నాడు. తండ్రి ఆజ్ఞని పరిపాలించిన వాడికి నరకం ఉండదు, మోక్షం వస్తుంది. అందువల్లే పితృదేవుని ఆజ్ఞ శిరస్సున వహించి ప్రజా రక్షణ చేసి రాక్షసుడి చేతిలో మరణించిన ఆ పుణ్యాత్ముడు ఖచ్చితంగా వైకుంఠానికి వెడతాడు, కృతార్థుడు అతడు. అసలు మన వంశం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి కొడుకులు పుట్టినప్పుడు. ఓ మంచి కొడుకు పుట్టాలి, తండ్రి పేరు నిలబెట్టాలి, ప్రజల కోసం ప్రాణం ఇవ్వాలి, అటువంటి కొడుకు ఇటువంటి కోడలు పుట్టినందుకు ఆనందమే ఇస్తున్నాను. అందులో విప్రార్థం, విప్రుల కోసం శరీరం విడిచిపెట్టాడు వీడు.